ఇంతకీ లంక ఎక్కడుంది అంటే మీ శరీరములే లంక. ఈ శరీరంలో రావణాసురుడు ఎవడు? 10 ఇంద్రియాలు ఉన్నాయి మన శరీరంలో. ఈ 10 ఇంద్రియాలే రావణాసురుడు. దశేంద్రియాధిష్ఠితమైన స్వరూపమే రావణుడు. అంటే మనకి కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియములు అంటారు. మనం మాట్లాడే మాట అంటే వాక్కు, పాణి అంటే చేయి, పాదము అంటే కాలు, పాయు అంటే మలద్వారం, ఉపస్థ మూత్రద్వారం, ఈ 5 కర్మేంద్రియాలు అంటారు. అంటే ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అని పిలువబడే 5 కర్మేంద్రియాలు. ఈ 10 మన శరీరంలో ఉన్నాయి. ఈ 10 రావణాసురుడు. అవే రావణాసురుడు యొక్క 10 తలలు. ఈ ఇంద్రియాలకి లొంగితే మనలో రావణాసురుడు ఉంటాడు. ఇంద్రియాలను జయిస్తే అప్పుడు అందులో ఒక తెలివితేటలు ఉంటాయి. ఇంద్రియాలను జయించాలంటే ఏం కావాలి? వివేకం కావాలి. వివేకం ఉన్నవాడు ఈ లంకలో బంధింపబడడు. ఆ వివేకమే విభీషణుడు. ఇందులో ఉన్న అహంకారమే కుంభకర్ణుడు. మమకారం ఇంద్రజిత్తు మొదలైనటువంటి వాడు. ఇంకా క్రోధాదులు ఉన్నారే వాళ్ళు, అందులో ఉన్న ప్రహస్తుడు మొదలైన సేనాధిపతులు. వెరసి ఈ శరీరమనే లంకలో రావణుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు. ఇప్పటికి కూడా కుంభకర్ణులు వెనకతలు ఉంటూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళు ఒక్కసారి రైరెక్కి పడుకుంటే మళ్ళీ ఢిల్లీ వచ్చేదాకా లేవరు. ఇందులోనే ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు ఉన్నారు. పోయే కాలం వచ్చిన అజ్ఞానంలో పడేవాళ్ళు ఎంతమంది లేరు. ఇందులో అప్పుడప్పుడు విభీషణుడు హెచ్చరిస్తూ ఉంటాడు, ఇది ప్రమాదం రా బాబు అని. అయినా ఈ విభీషణుడిని పక్కన పెడుతూ ఉంటాం. ఇందులో ఒక పెద్ద వనం ఉన్నది, అదో అశోకవనం. అంటే మనలో అప్పుడప్పుడు గురువులు చెబుతున్న పురాణ జ్ఞానమే అశోకవనం. ఈ పురాణ జ్ఞానంలో ఉందన్నమాట మన చైతన్యం, మన ఆత్మ, మన జీవాత్మ, అదే సీత. ఈ జీవుడు ఎక్కడున్నాడో వెతకాలి. ఈ అన్వేషణ చేయడానికి వెళ్ళేవాడు గురువు గారు అయి ఉండాలి. ఆ గురువు గారు ఆచార్యుడే ఆంజనేయ స్వామి వారు. మీలో ఎప్పుడైనా నేను ఎవరు అని ప్రెషర్ వేసుకుని మనం ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ బుద్ధి ఆచార్యుడు, హనుమంతుడు అని పిలువబడతాడు. ఈ హనుమంతుడు ఈ సీతను వెతకడానికి వెళ్ళాడని చెప్పాం కదా. అంటే గురువు గారు చైతన్యాన్ని వెతికి ఈ చైతన్యములు జీవాత్మను పరమాత్మలో కలపాలి. పరమాత్మ రాముడు, జీవాత్మ సీత, వెతకడానికి వెళ్ళిన ఆచార్యుడు ఆంజనేయుడు. ఈ ఆంజనేయ స్వామి వారు వెతకడానికి వెళితే ఎన్ని పరీక్షలు ఉంటాయో, మనం ఎవరమో ఏమిటో తెలుసుకోవడానికి మనం సాధన మొదలు పెడితే మొట్టమొదటగా అసలు ప్రయత్నం చేయడమే ప్రయత్నం చెయ్యం. ప్రయత్నం చేయడం చాలా కష్టం. ఆంజనేయుడు ముందు ప్రయత్నించాడా? కూర్చుని ఉన్నాడు. ఈ ప్రయత్నించమని ప్రోత్సాహపరిచేవాడు ఒకడు కావాలి. ఆ ప్రోత్సాహపరిచే ప్రోత్సాహకుడే గురువు దగ్గరికి వెళ్ళని చెప్పేవాడే, అంటే గైడెన్స్ ఇచ్చేవాడే జాంబవంతుడు అన్నమాట. కాబట్టి ముందు గైడెన్స్ రావాలి. వచ్చాక బయలుదేరితే తీరా బయలుదేరాక ఏం చేస్తారన్నమాట, ఈ జీవాత్మని వెతికి పట్టుకుని పరమాత్మతో కలపాలనుకున్నప్పుడు ఆత్మీయులు మనల్ని అడ్డుకుంటారు. ఉదాహరణకి మీరు ఏకాదశి ఉపవాసం ఉందామనుకుంటే అప్పుడు భార్య వచ్చామంటుంది, ఎందుకంటే ఏకాదశి ఈ పూట జీడిపప్పు కిస్మిస్ వేసి మీకోసం కట్టు పొంగలి చేశానండి, చక్కెర పొంగలి చేశానండి. కొంతమంది చక్కెర పొంగలి అంటారు, చక్కెర పొంగల్లో చక్కెర ఉండదు. ఇంకా చక్కెర పొంగలి అంటే వీడు మొహం ఏమన్నా అంటే, ఈ మధ్యన అందరూ షుగర్ పేషెంట్లే కదా, షుగర్ పేషెంట్కి చక్కెర మారేసి కట్టు పొంగలి పెట్టు. ఏం పద్మాకర్ గారికే, ఆయనకు శుభ్రంగా ఏ రోగము రాదు. దేవుడు దేవుడు నేను చచ్చేదాకా నాకు రోగం ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి లేదు, భవిష్యత్తులో ఉండదు. ప్రస్తుతానికి లేదంటే మళ్ళీ భవిష్యత్తు గురించి కూడా ముందే డిక్లేర్ చేస్తాను. బాబు బాబు నాకు మాత్రం నేను 86 దాటేదాకా బతుకుతాను. అప్పటి వరకు నాకు షుగర్ ఉండదు, వగరు ఉండదు, పొగరు ఉండదు, అధికమాల బీపీలు ఇవే ఏమి ఉండవు. నేను తర్జాగా ఆ మాత్రం చక్కెర పొంగలు తింటాను. ఎంత చక్కెర వేసుకుని శుభ్రంగా నెయ్యి వేసుకుని తింటాను, నాకు ఏ గుండె పోటు రాదు. ఎందుకంటే నడుస్తాను నేను. నేను రోజు భగవంతుడిని నమ్మి పారాయణ చేస్తూ ఉంటాను. వ్యాయామం బాగా చేస్తే మీకు రోగం రాదండి. ఎప్పుడు అలాగే కంప్యూటర్ దగ్గర కూర్చుని గొడ్లగోప కళ్ళదోడు ఒకటి పెట్టుకుని ఇంతంత దుబ్బు కళ్ళదోడు అలా కొట్టుకుంటూ కదలకుండా కూర్చుంటే ఏమవుతుంది? నేను సాఫ్ట్వేర్ అని చేతులతో నొక్కగా నొక్క చేతులు అన్నీ పనిచేయకుండా పోతాయి. కళ్ళు పనిచేయవు, పొట్ట పెరిగిపోతుంది. చివరికి వాడికి ఏమవుతున్నాడో వాడికే తెలియదు. నేనెవరిని అంటాడు వాడు. తల్లకిందులుగా ఎక్కాలు అప్పచెప్పేవారు మన వాళ్ళు. ఇప్పుడు ఎక్కాలు ఏమో అప్పచెప్తాడండి. 20x10 అని వెంటనే వాడు 20x అని కంప్యూటర్ పక్కన ఉంటుంది కదా ఫోను, అందులో 20x10 200 అంటాడు వాడు.
ఇరవై పదులు 200 తెలియదా, 16 ఎంతో తెలియదా, 14 ఎంతో తెలియదా, ఇంకేం ఎక్కాలండి వీడు? ఆ మాత్రం ఎక్కాలి కూడా లెక్కట్లేడా? అసలు గుణించడం మానేశారు. ఎందుకు ఇది వస్తోంది అంటే చురుకుతనం పోతుంది. మనిషికి ఆత్మీయ పరీక్షను తట్టుకోలేకపోతున్నాడు. సరే ఇదంతా పక్కన పెట్టండి, కానీ మొత్తం మీద ఏదన్నా ఒక వ్యక్తి నేను ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను అనుకోగానే ముందు ఆత్మీయులు ఉపవాసం వద్దు తిను అంటారు, బతిమాలుతారు. తల్లిదండ్రి బతిమాలితే వినకపోయినా పెళ్ళని చెబితే వింటారు, మంచివాళ్ళు భార్య చెబితే వింటారు. దౌర్భాగ్యుల సంగతి నేను చెప్పట్లా. ఆఖరికి ఆ భార్య చెప్పినప్పుడు కూడా తనను తాను కంట్రోల్ చేయగలిగితే ఇది ఈ ఉపవాసాదుల్లో వాడు కొంతవరకు నెగ్గినట్టే. అవునా? కాబట్టి మనం భగవంతుడి కేసు పెడుతున్నప్పుడు, ఆత్మాన్వేషణ చేస్తున్నప్పుడు ముందు నా అనుకున్న వాళ్ళ పరీక్షలు ఎదురవుతాయి. హనుమంతుడు జాంబవంతుడి ప్రోత్సాహంతో సీతాన్వేషణకి బయలుదేరాడు. సీత జీవాత్మ, ఈయన గురువు, పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లాలి ఆవిడ్ని. అవునా? ముందు ఎవరు ఎదురొచ్చారు? మైనాకుడు. విశ్రాంతి తీసుకోమన్నాడు, ఆత్మీయుడిగా పరీక్షించాడు. కానీ హనుమంతుడు లొంగాడా? మైనాకుడి యొక్క ఏ సేవకి లొంగలేదు, ఫుడ్కి బెడ్కి దేనికి లొంగలేదు. ఆయన లొంగకుండా ప్రేమగా నిమిరి వెళ్ళిపోయాడు. ఆత్మీయ పరీక్షని నెగ్గాలి. ఆత్మీయులు గురువు దగ్గరికి వెళ్ళొద్దన్నా సరే వెళ్ళాలి. ఆత్మీయులు ఏం చేస్తారంటే ఎక్కడ వీళ్ళు గురువుని ఆశ్రయిస్తాడో అక్కడి నుంచి దేవుడు అంటాడు, ఏదో సంధ్యావందనం అంటాడు, వీడు పాడైపోతున్నాడు అనుకుంటారట. వీడు తాగుబోతయ్యి పేకాటాడి పాడైపోతే బాధపడాలి, కానీ గురువులను ఆశ్రయించి బాగుపడుతున్నాడనే విషయం తెలియక ఆపుతారేంటండి కొంతమంది? అదో పిచ్చి అన్నమాట. అప్పుడు అందులోంచి బయటపడాలి. ఈ ఆత్మీయ పరీక్ష దాటితే అప్పుడు దేవతలు పరీక్షిస్తారు. అంత తేలిగ్గా ఆత్మతత్వం తెలియదు మనకి. ఆత్మతత్వం తెలియాలంటే ముందు ఆత్మీయుల్ని తట్టుకోవాలి. ఇది తట్టుకున్నాక ఏమవుతుందనమాట? అప్పుడు దేవతా పరీక్ష. ఇంకా టెక్నిక్గా చెప్పాలంటే ద్వారక వెళ్ళాలనుకున్నారు గురువుగారితో మీరు. అప్పుడు ఆత్మీయులు ఇంట్లో వాళ్ళు, అమ్మ బాబోయ్ నువ్వు మాకు కావాలి, బయటికి వెడితే కరోనా వస్తుందట, వద్దోయ్ వద్దోయ్ అంటారు. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు కరోనా వస్తే అవుతుందా? చచ్చిన వస్తుంది. ఇంట్లో కూర్చున్నోడికి వచ్చింది అని చెప్పాలంటే బయట తిరిగిన వాడికి రావట్లేదు కొందరికి. అంటే జాగ్రత్త తీసుకోండి సుమా, మళ్ళీ ముక్కు కొట్లు కట్టుకోండి, అవి మానేయమరు కదా అక్కడ. కాబట్టి యాత్రలు దేవద్దు, మీరు అస్సలు పురాణానికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చోండి అని ఇంట్లో వాళ్ళు బతిమాలుతారు. ఈ పిచ్చి ఇంట్లో వాళ్ళ మాట విని ఆత్మీయుల యొక్క పరీక్షలో తట్టుకోలేక ఈ పురాణానికి రాక ఇంట్లోనే చివరికి బీపీ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా ఆత్మీయులు యాత్రకు వెళ్ళొద్దు, గురువుల దగ్గరికి వెళ్ళొద్దు, పురాణములకు వెళ్ళొద్దు అని ఎన్నో పరీక్షలు పెడతారు. ఆ పరీక్షను తట్టుకోవాలి. సరే అతి కష్టం మీద అందులోంచి బయటపడ్డారు అనుకోండి, కొడుకు చెప్పినా వినిపించుకోకుండా ఏ కోకటపల్లి నుంచో, భరత్ నగర్ నుంచో, అదేదో భగత్ సింగ్ నగర్ నుంచో, లేకపోతే అదేదో జేఎన్టీయూ నుంచో, జూబ్లీ హిల్స్ నుంచో, పాప మీరు ఎన్ని చెప్పినా సరే ఆత్మీయ పరీక్షలో మేము నెగ్గుతాం, మేము గురువుగారి పురాణం విన్నాం ఇప్పుడు అని పిల్లల్ని పెళ్ళాన్ని వదిలించుకుని ఉపన్యాసం వినడానికి వచ్చారనుకోండి, ఈ వస్తూ ఉంటే దారిలో దేవతలు పరీక్షిస్తారు ఈసారి మిమ్మల్ని. ఆత్మాన్వేషణ చేసేవాడిని దేవతలు పరీక్షిస్తారు, వీడు నెగ్గుతాడా లేదా అని. అంటే ఏం చేస్తారన్నమాట, కొంచెం తేలిగ్గా చెప్పాలంటే ఉపవాసం ఉందాం అనుకున్నాడు ఒక ఆయన ఏకాదశికి. ఏమైనా సరే ఉపవాసం వల్ల నేను ఆత్మతత్వం తెలుసుకుంటాను అనుకున్నాడు. ఇది ఒక చిన్న విషయమేలేండి, ఓ ఉదాహరణ అనుకున్నాక భార్య పట్టుకొచ్చి జీడిపప్పుతో ఉన్నటువంటి చక్కెర పొంగలు పెట్టింది, నేను తిన్నో అన్నాడు. పెళ్ళాం కదా లోకు అందరికీ, అందుకని భార్య మాట వినలేదు, తినలేదు, జీడిపప్పులోవి పక్కకు వేసాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆత్మీయ పరీక్ష నెగ్గావు కదా, నీ సంగతి నేను చూస్తానని వీడికి బాగా నీరసం వచ్చేలా చేస్తాడు, కళ్ళు తిరిగిపోయేలా చేస్తాడు, వీడికి కళ్ళు తిరిగిపోతాయి. అప్పుడు ఎవడో ఒకటి పంపుతాడు దేవుడు, అంటే ఇంట్లో వాళ్ళు కదా బయట వాళ్ళని, ఏ తాతగారు వస్తారు. ఏ ఆ మాత్రం మీకు తెలియదు ఏంటండి, ఉపవాసం ఉండడం లంకణంతో సమానం అండి, కొంచెం తినచ్చు, జీడిపప్పు తినచ్చని గురువుగారు చెప్పారండి, నేను చెప్పాను పైగా, అందుకని గురువుగారు చెప్పారంటే ఈ పక్క నుంచి వీళ్ళు చెబుతారు. అప్పటిదాకా భార్య దగ్గర అయితే లొంగలేదు, కానీ ఈయనకి కళ్ళు తిరుగుతున్నాయి కదా దేవతల పరీక్ష వల్ల, అందులో ఇప్పుడు తాతగారు పట్టుకొచ్చి జీడిపప్పు పెట్టారు. ఇప్పుడు ఏమవుతుందనమాట, పెద్దలు ఆయన చెబితే కాదంటావా, పోన్లండి అని రెండు జీడి పలుకులు తింటాడు, తినేవి రెండు పలుకులు, దాంతో మొత్తం ఉపవాసం కాస్త ఎగిరిపోయి. దేవతల దగ్గర తట్టుకోవడం కష్టం, అక్కడ కూడా తట్టుకోవాలి. దానికి ఉదాహరణ హనుమంతుడు, ముందేమో ఆత్మీయుడైన మైనాకుడి యొక్క పరీక్ష తట్టుకున్నాడు, ఆ తర్వాత దేవతలు ఏం చేశారు, నాగమాత సురసని పంపారు పరీక్షించడానికి. ఈ నాగమాత సురసని కూడా దేవతా పరీక్ష అని భావించి తట్టుకుని బయటకు వచ్చాడు ఆయన. ఇప్పుడు ఏమవుతుంది, ఆత్మీయ దేవ పరీక్ష అయ్యాక అసురుడు పరీక్షిస్తారు, రాక్షసులు భేదపడతారట. అదే సింహిక, సింహిక రాక్షసు పట్టుకుంది, హనుమంతుడు అందులోంచి కూడా తట్టుకున్నాడు. అంటే మీరు జూబ్లీ హిల్స్ నుంచి బయలుదేరినా, జేఎన్టీయూ నుంచి బయలుదేరినా, ఇంటి దగ్గర వాళ్ళని తట్టుకున్నా, దారిలో దేవతల పరీక్ష తట్టుకున్నా, ఇక ఫైనల్గా రాక్షసులు పట్టుకుంటారు. అంటే ఈ కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు వచ్చి ఆ సమయంలో ఏం చేస్తారనమాట, రాస్తారోగో చేస్తారు. అదే రాక్షసులు అంటే వీళ్ళు మిమ్మల్ని కథలు ఎవరు ఉపన్యాసం అయిపోతుంది ఎవరికి లోపు, అవునా? అప్పుడు తట్టుకోవాలి, రాక్షసులు ఇచ్చించి చెండాడేయాలి. సరే, ఇప్పుడు ఆ రాక్షసుని కూడా చీల్చండాడు సింహికిని కూడా. ఇప్పుడు ఏమైంది, అహంకారం అడ్డొస్తుంది. నాలుగవ పరీక్ష అహంకారం, ఆ అహంకారమే లంక. ఈ లంకను కూడా దాటాడు, అహంకారాన్ని కూడా జయించాడు ఆయన. ఇప్పుడు భ్రమ, ఒక భ్రమ కలిగిస్తాడట పరమాత్మ. అంటే భగవంతుడు కనబడ్డు, ఆత్మీయ పరీక్ష, దేవ పరీక్ష, రాక్షస పరీక్ష, అహంకారం అనే నాలుగింటిని జయించాక ఐదవది ఓ చిన్న చిద్భ్రమ కలిగిస్తాడు. ఉపాసన చేసేవాళ్ళకి, దేవతల్ని పూజించే వాళ్ళకి చిన్ని చిన్ని మహిమలు వస్తాయి. ఆ మహిమ వల్ల నువ్వు ఇల్లు కొనుక్కుంటావు నేనంటే మీకు వెంటనే ఇల్లు వస్తుంది, నీకు రోగం రాదు అంటే రాదు, నీకు ఉద్యోగం వస్తుందంటే వస్తుంది. ఇలాంటి మహిమలు ప్రారంభంలో దేవుడు ఈ ఉపాసకులకు ఇస్తాడు. అక్కడ మాత్రం వీళ్ళు ఈ చిన్న చిన్న వాటికి లొంగిపోకూడదు. అవతల వాడు వచ్చి మీరు ఆశీర్వదించారు నాకు ఉద్యోగం వచ్చింది అనగానే అనంత రాఘనతే అంద మొదలెట్టాడా, వీడు మళ్ళీ మామూలైపోతాడు. ఈ భ్రమ చాలా ప్రమాదమైనది, ఇక్కడే ఎక్కువ మంది సాధకులు దెబ్బతింటారు. ఈ భ్రమ ఎటువంటిది, సీత కాదది కానీ సీతలా కనపడుతుంది. ఆంజనేయుడికి కూడా అలాంటి భ్రమ కలిగింది. సాధకునికి సీతాన్వేషణకి వెడితే సీత లాంటిది కొంచెం ఇంచుమించుగా సీత ఏమో అనే ఒకనొక భ్రమ కలిగించే స్త్రీ కనపడింది, మండోదరి. ఆవిడ్ని చూచి సీతని చూచాను అని ఎగిరి గంతులు వేశాడు ఆయన. క్షణకాలం సేపు ఆయన కూడా సామాన్యమైన కోత అయిపోయాడు. అక్కడ మళ్ళీ తేరుకున్నాడు, తేరుకుని మళ్ళీ శోకంలో పడ్డాడు. కాసేపు శోకంలో పడ్డాక ఈ భ్రమలోంచి బయటపడడానికి ఏడవాలండోయ్, ఏడ్చి ఆ దేవుణ్ణి భక్తితో ప్రార్థించాలి. అప్పుడు ఆయనకి అశోకవనం కనపడితే అశోకవనంలో సీతాదేవిని వెతికి పట్టుకోగలిగాడు. అంటే ఒక ఆత్మతత్వం తెలుసుకోవాలంటే సాధకులైన గురువులకి, ఒక గొప్ప సాధకుడైన గురువుకి ఎంత పరీక్ష ఉంటుందో ఆలోచించండి. అంత పరీక్ష హనుమంతునికి వచ్చింది, అది తట్టుకుంటే అప్పుడు ఆయన తన ఆత్మతత్వం తెలుసుకున్నాడు. ఈ తత్వమును శోకము నుంచి తేరుకునేలా చేసి ఆవిడ పట్టుకెళ్ళి రాముడి దగ్గర చేర్చగలిగాడు, సీతారాములు కలిపాడు. దాంతో హనుమంతుడికి గురుస్థానం, ఆచార్య స్థానం శాశ్వతంగా నిలబడిపోయింది. అలా సాధనలో నిలబడటం ఈ సుందరకాండలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఇంత సాధన ఉన్నది కాబట్టి కూడా దీన్ని ఏమన్నారు, సుందరకాండము అన్నారు. ఇంకా సుందరకాండంలో అడుగడుగున గాయత్రి మంత్రం ఉంటుంది. ఓం తత్సవితుర్వరేణ్యం, ఈ మంత్రంతో, ఈ గాయత్రి మంత్రంతో సుందరకాండం మొత్తం అంతా నడిపేశాడు మహానుభావుడు వాల్మీకి. అందుకే గాయత్రి మంత్రంలో ఉన్న తత్తతో తకారంతో మనకి సుందరకాండ ప్రారంభమవుతుంది. తతో రావణ నేతాయాహ తతః తత్సవితుర్వరేణ్యంలో తత్త అన్నమాట. మీరు ఎక్కడన్నా చూడండి సుందరకాండంలో మొదటి శ్లోకం చూడండి, అయితే తకారం లేదా సకారం. ఒక్క రెండు మూడు అధ్యాయాల్లో సర్గల్లో తత్తు సత్తు ఉండవు కానీ రెండో శ్లోకంలో పెట్టాడు. మళ్ళీ దాన్ని రెండవ శ్లోకంలో పెట్టాడు. ఏ సర్గ తీసుకోండి మీరు, తతో రావణ నేతాయ తతస్స శిఖరే లంబే సచ వాగ్విదాంబర, ఇలా మొత్తం మీద తకారం సకారం లేకుండా మొదటి శ్లోకంలో మొదటి అక్షరం ఉండదు. ఒక రెండు మూడు సర్గల్లో మాత్రం ఏం చేశాడు, మొదట్లో కాకుండా రెండవ శ్లోకంలో పెట్టాడు. దాని అంతరార్థం ఏంటంటే ఇది పూర్తిగా గాయత్రి మంత్ర స్వరూపము. గాయత్రి మంత్రమే కాదు, ఇది వేదము. అసలు రామాయణమే వేదం, కానీ వేదము యొక్క సారాంశం ప్రత్యేకంగా సుందరకాండలో ఉన్నది. వేదము యొక్క సారాంశం ఏమిటి, ఓం తత్ సత్, ఇది ఉపనిషద్వాక్యం, ఇది వేదసారం. తత్ సత్, ఈ కరబడుతున్నదంతా సత్, సత్పదార్థం అంటే ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపమే అనే ఒక గొప్ప ఉపనిషద్వాక్యం ఇందులో ఏర్పాటు చేశాడు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలకి అధిష్టాన దేవత ఉన్నది. ఆ దేవతకి ఎన్ని ముఖాలు ఉంటాయి, 5 ముఖములు ఉంటాయి. ముక్త,
విద్రుమ హేమ నీల ధవళ ఈ ఐదు ముఖాలు. ఒక ముఖం ముక్త ముచ్చవులు ఎలా తెల్లగా ఉంటాయో అలాంటి తెలుపు అన్నమాట. మళ్ళీ తెలుపు అంటే ఏ తెలుపు పడితే ఆ తెలుపు కాదు, ఈ వెనక కూడా ఒక బట్ట ఉన్నది ఆ బట్ట తెలుపు కాదు, ముచ్చపు తెలుపు వంటి తెలుపుతో ఒక ముఖం ఉంటుంది గాయత్రీమాతకి. రెండవది విద్రుమ పగడము, పగడము ఏ రంగులో ఉంటుందో ఆ ఎరుపు రంగులో రెండవ ముఖం ఉంటుంది. మూడవది హేమ బంగారపు రంగులో ఉంటుంది. నాలుగవది నీల, నీల అంటే ఏ నీల, ఇంద్రనీలమణి అని ఒక మణి ఉంటుంది, ఆ ఇంద్రనీలమణిని ఉంగరాల్లో వేసుకుంటూ ఉంటారు చాలామంది. ఆ ఇంద్రనీలమణి ఏ రంగులో ఉంటుందో నాలుగవ ముఖము ఆ రంగులో ఉంటుంది. మళ్ళీ ఐదవది ధవళ తెలుపు, తెలుపు అంటే ఇందాక ముక్త అన్నాడుగా ఇది తెలుపు ఆ ముత్యమే కాదు, వజ్రము ఏ తెలుపు ఆ తెలుపు రంగులో ఐదవ ముఖం ఉంటుంది. ఈ ఐదు ముఖములను పూర్తిగా సుందరకాండంలో పెట్టాడు. అందుకే సర్గలు మొత్తం 68 ఉంటాయి చూడండి, 68 టోటల్ ఎంత కలిపితే 6 8 14, 1 4 కలిపితే 5. ఆ ఐదు ముఖాలే ఈ టోటల్లో 5 రావడంలో ఉన్న అంతరార్థం. ఆ మంత్రములో ఉన్నటువంటి అక్షరాలు ఆ ముఖములు ఇందులో కనపడతాయి. ప్రారంభంలో ముక్త కనపడుతుంది, తర్వాత ఆయనకి కోపం వచ్చినప్పుడు విద్రుమ వర్ణంలో గడతాడు, సీతను చూచినప్పుడు హేమవర్ణం కనపడుతుంది, ఆ అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు నీలవర్ణం కనపడుతుంది, మళ్ళీ లంకంతా తగలబెట్టి బయటకు వస్తున్నప్పుడు ఆయన ముఖంలో సాత్విక కళ కనపడుతుంది, వజ్రం వంటి కాంతి కనపడుతుంది. ఆ కాంతులు కూడా ఇందులో కనపడేలా చేశారట. సర్కల్ చదువుతున్నప్పుడు మనకి తెలియకుండానే కాంతులు కళ్ళ ముందు కనపడతాయి. సుందరకాండమును భక్తితో పారాయణం చేసిన వాడికి ఒక్కొక్కప్పుడు ముచ్చపు రంగు కళ్ళ ముందలా కనపడుతుంది, ఒక్కొక్కప్పుడు పగడపు రంగు కనపడుతుంది, ఒక్కొక్కప్పుడు బంగారపు రంగు కనపడుతుంది, ఒక్కొక్కప్పుడు నీలవర్ణం కనపడుతుంది, ఒక్కొక్కప్పుడు వజ్రము వంటి తెల్లరంగు కనపడుతుంది. ఈ చదువుతున్నవాడి కళ్ళ ముందు ఈ కాంతులు మెరుస్తాయి. పరమ సాధకులై పారాయణ చేస్తే ఏదో మొక్కుబడిగా తదో రావణ ఏడు పోహంతో చదివితే ఉపయోగం లేదు. ధనం కోసం పారాయణ చేస్తే కాకుండా భక్తితో పారాయణ చేస్తే అనుభూతులు కలుగుతాయి. సుందరకాండములకు ఒక శక్తి ఉన్నది, అది నువ్వు ఎలా చదివినా ఫలితమిస్తుంది. ఎందుకంటే ఇది నిప్పు, నిప్పు నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుందా లేదా? అయ్యో నిప్ప నేను చూసుకోలేదు పొరపాటును తొక్కాను అంటే అది కాల్చడం మానదు కదా. అలాగే ఈ సుందరకాండము నీవు భక్తితో పారాయణ చేసినా, భక్తి లేకుండా పారాయణ చేసినా, ధనకాంక్షతో చేసినా, ఏకాంక్ష లేకుండా చేసినా ఫలితమిస్తుంది. కానీ నిజమైన భక్తితో పారాయణ చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుంది, లేదంటే కొంతవరకే ఫలితం వస్తుంది, ఫలితంలో తేడా ఉంటుందంతే. ఇంకా చిత్రం ఏమిటంటే ఇక ఫైనల్గా ఇందులో సుందరకాండంతా సీతే, అడుగడుగున కనపడుతూనే ఉంటుంది మనకి సీత. ఎందుకని సీతను వెతుకుతాను అని బయలుదేరాడు ఈయన, సీత కోసం వెడుతున్నాను అని దారి పొడుగుతా కనపడినవాడికి అలా చెప్పాడు ఈయన. మైనాగుడికి సీత కోసం వెళ్ళాను అన్నాడా లేదా? అలాగే సురస్స కనపడితే దానికి సీత కోసం పెడుతున్నాను అన్నాడు. సీత కోసం పెడుతూ అంటే ఈ శివుడికి కనపడింది ఏమిటో అనుకున్నాడు. లంకిడి కనపడగానే అక్కడ సీతే అన్నాడు. ఇలా ఈ విధంగా దారి పొడుగుతూ ఆయన మనస్సులో ఉన్నది సీత. ఈ సీత కోసం వెతుకుతున్నంతసేపు ఎక్కడా విడిచిపెట్టకుండా రామనామస్మరణము చేశాడు. కాబట్టి ఇటు రామ రామ ఇటు సీత రాములిద్దరూ ఆయన మనస్సులోనే ఉన్నారు. అది మనకి తెలియజేయడానికి ఈ మొత్తం సుందరకాండలో తకార సకారాలు ఎక్కువ వాడాడు. చెప్పాను కదా మీకు ప్రారంభ శ్లోకంలో ప్రారంభాక్షరం తకార సకారాలు, అనగా స త సీత. సకారమేమో సీతకి సకారంలో ఉన్న సీకారము, తర్వాత ఉన్న తకారము ఈ సుందరకాండలో పెట్టి ఈ మొత్తం సుందరకాండం అంతా సీతే అని చెప్పాడు ఆయన. దానికి కూడా ఒక గొప్ప విషయం ఉన్నది, ఇక్కడ అంతరార్థం ఉన్నది. సంస్కృతంలో సా అంటే లక్ష్మీ అని అర్థం. సాచ లక్ష్మీ బుధై ప్రోక్త, సా అనగా లక్ష్మీ అని పండితుల చేత చెప్పబడినది అని అర్థం అనమాట. సాచ లక్ష్మీ బుధై ప్రోక్త, బుధ శబ్దమునకు పండితులు అని అర్థం. పండితులు సా అంటే లక్ష్మీ అని అర్థం చెప్పారు అని ఇందాక నేను చదివిన శ్లోకానికి అర్థం. బుధ శబ్దమునకు దేవతలను కూడా అర్థం ఉండవు, దేవతలంతా కలిసి సా అంటే లక్ష్మి అని అర్థం చెప్పారు. దేవతలు చెప్పారు కదా ఎలా కాదంటాం మనం, కాబట్టి సా అంటే లక్ష్మి. కరుణాయాంతు తా స్త్రియాం, తా అంటే కరుణ, ఆ సా ఈ త కలిస్తే సీత అయ్యింది. సక సాకి గుడింతవిచ్చి సి చేర్చారు, ఆ పక్కన తా చేర్చారు. ఇంతకీ సా ఈ త, సాకి ఈకారం చేరింది అప్పుడు సి అయ్యింది. అంటే పూర్ణలక్ష్మీ స్వరూపిణి అని అర్థం.
కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం గంభీరమైన అర్థం. సా అంటే ఏమని చెప్పాను, లక్ష్మి అన్నాను.
ఇప్పుడు దానికి సా అంటే లక్ష్మి అయినప్పుడు సాత అంటే సరిపోతుంది కదా, ఈ ఎందుకు చేర్చారు అని కొందరికి అనుమానం. ఈ అన్నా లక్ష్మేనండో, ఎక్కడుంది పద్మాకర్ గారు మీరు నోటికి వచ్చినట్టు చెబుతున్నారా అని అడిగితే, రోజు మీరు శ్రీ సూక్తం వింటున్నారు కదా, తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అంటున్నారా లేదా, తాం పద్మినీం ఈం పద్మినీమీం అనమాట, పద్మినీం ప్లస్ ఈం పద్మినీమీం అంటే ఈం అంటే లక్ష్మి, నేను లక్ష్మిని శరణు కోరుతున్నాను అని రోజు శ్రీ సూక్తంలో చెప్తున్నారు. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అంటున్నాం మనం రోజు. ఈం అనే శబ్దమునకు లక్ష్మిని అంటే సున్నా తీసేస్తే ఈ అంటే లక్ష్మి, ఈం అంటే లక్ష్మిని. ఇప్పుడు సా అన్నా లక్ష్మి, ఈ అన్నా లక్ష్మి, ఈ సాకి ఈ కలిపి సి చేశారు, మరి రెండుసార్లు లక్ష్మి ఎందుకు చేర్చారు అంటే, లక్ష్మి లక్ష్మి అంటే మహాలక్ష్మి అని అర్థం అనమాట. వైకుంఠంలో సర్వశక్తులు కలిగిన మహాలక్ష్మి. ఒక్కొక్కప్పుడు మనకు ఆనందం ఎక్కువైపోయినప్పుడు రెండేసార్లు అగ్గిరిప్పు అన్నట్టుగా, సూర్యుడు 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 అన్నట్టుగా శివరుద్ర అంటాం ఒక్కోసారి. కొంతమంది చూడండి, కొంతమంది అలాగా అలాగా సంస్కృతంలో కొన్ని మర్యాదల్లో లక్ష్మీ లక్ష్మి అని అన్నామంటే మహాలక్ష్మి అని అర్థం అనమాట. సా ఈ అది లక్ష్మే, ఇది లక్ష్మే, ఈ రెండు కలిస్తే సి అంటే లక్ష్మీ లక్ష్మి మహాలక్ష్మి, సాక్షాత్తు జగన్మాత మహాలక్ష్మి స్వరూపిణియే ఈ భూలోకానికి వచ్చింది. మరి మహాలక్ష్మి వచ్చింది చెప్పాక, వచ్చిందని చెప్పాక తా ఎందుకు, ఇంకా సి అంటే మహాలక్ష్మి అన్నారు, ఇంకా తా ఎందుకు అంటే, తా అంటే కరుణ. మహాలక్ష్మి కరుణతో భూమికి వచ్చింది, కరుణించే లక్ష్మి కావాలి కానీ కరుణనే లక్ష్మి మనకెందుకు. లక్ష్మీదేవికి కరుణ లేదనుకుందాం, అప్పుడు ఆ లక్ష్మీదేవి వల్ల మీకేం లాభం అండి? లక్ష్మీదేవిని ప్రార్థిస్తే చక్కగా నెలకి జీతం రూపంలో 50,000 or 30,000 జేబులో పడుతూ ఉంటే, లేదో ఏదో ఎంతో కొంత డబ్బు జేబులో పడితే మనకు లాభం తప్ప ఎంత ప్రార్థించినా అమ్మా నువ్వు లక్ష్మీ తల్లోయ్ అని ప్రార్థిస్తూ ఉంటే, నేను నీ దగ్గరికి రాను రోయ్ అంటే ఆ లక్ష్మిని మనం పూజించం, విడిచిపెట్టేస్తాం. లక్ష్మీదేవిని ప్రార్థించాడు, మా రాజశేఖర రెడ డికి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆనందంగా ఉంటాడు, కానీ ఎప్పుడు ఏడిపిస్తే లక్ష్మీదేవిని ఎవడు గౌరవించలేడు. ఎవడైనా అంతే, మొహమాటం లేకుండా చెప్పండి, మీకు అన్నం పెట్టను, మీకు బట్ట ఇవ్వను, మీకు ఒక రూపాయి జీతం ఇవ్వను, నా దగ్గర పనిచేయండి అంటే ఒక్కడు వస్తాడు నా దగ్గరికి. ఎంత పొగుడుతున్న మీరంతా, నేను ఏదన్నా వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ఆనందిస్తారు కానీ మిమ్మల్ని మార్చి చంపేస్తాను, గదిలో పెట్టి తాళం వేస్తాను, గొడ్డివ్వను, అయినా నా దగ్గర పనిచేయండి అంటే ఎవడొస్తాడండి. అలా కాకుండా నాయన అన్నం తినరానాయన, చద్దన్నం తినరానాయన, చద్దన్నం తినంటే కొంతమంది రారనుకోండి, ఇడ్లీ తినరానాయన, ఉప్మా తినరానాయన అంటే ఆనందంగా వస్తాను. మా గురువుగారు ఎంత మంచారు, ఆయన ఉప్మా తినకపోయినా మనకు పెడుతున్నాడు, ఆయన ఒక ఇడ్లీ తింటే మనకి 10 ఇడ్లీ పెడుతున్నాడు అనుకుంటారు. నాతో పాటు కారులో ప్రయాణం రారా అంటే వస్తాడు, కానీ నేను హైదరాబాద్ కారులో పెడుతున్నాను, నువ్వు కాలు నడకనరా అన్నాను అనుకోండి, వీడు ఒక్కరా పొరపాటు రాడు, హడ్లు పారిపోతాడు. కాబట్టి గురువుగారు కరుణిస్తే వస్తారు ఎవరైనా, మహాలక్ష్మి కరుణిస్తే ఆవిడ వెంట మనం పడతాం. మహాలక్ష్మి భూలోకంలో కరుణాస్వరూపిణి దిగి వచ్చింది, అందుకని సా ఈ సి అంటే మహాలక్ష్మి, తా అంటే కరుణించే ఆవిడ, వెరసి సీత అంటే కరుణాస్వరూపిణి అయిన లక్ష్మీదేవి యొక్క అవతారము అని అన్నారు. ఇందువల్ల సీత అన్నారు, లక్ష్మీదేవిగా ప్రార్థించిన దానికంటే సీతగా ఉన్నప్పుడు ఆవిడ తలుచుకుంటే తొందరగా కోరికలు తీరతాయి. కాబట్టి సుందరకాండం వంటి కాండములు పారాయణం చేస్తే మనం అనుకున్న పనులు చెక్క 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 నెరవేరుతున్నాయి. మనం ఇవేమి చేయకుండా పట్టించుకోకుండా ఉంటే ఆవిడ మాత్రమే రక్షిస్తుందండి. నిజంగా కూడా చూడండి, కరుణాస్వరూపిణి సీత అన్నామా లేదా, ఆవిడ అంత మాట నిలబెట్టుకున్నది. ఆంజనేయుడు ఆఖరణ యుద్ధం అయిపోయాక సీతాదేవి దగ్గరకు వచ్చి, అమ్మా సీత, అశోకవనంలో ఈ చెట్టు కింద నువ్వు కూర్చుని ఉండగా నీ చుట్టూతా ఈ రాక్షస స్త్రీలు కూర్చుని నిన్ను చంపుతాం, గిల్లుతాం, కొరుకుతాం, నెత్తురు తాగుతామని బెదిరించారు, కాబట్టి నాకు వీళ్ళ మీద కోపంగా ఉంది, నువ్వు ఊ అంటే వీళ్ళ డొక్కలో ఒక కిక్కిచ్చి నెత్తురు కక్కుకునేలా చేసి చంపేస్తాను వీళ్ళని, అనుజ్ఞ ఇవ్వమా అన్నాడు.
అదే మనలాంటి వాళ్ళమైతే ఏడిపించినప్పుడు ఏమంటాం, నిజమేనా హనుమాన్ ఆయన, ఈ దుర్మార్గపు స్త్రీలు నన్ను ఏడాది పాటు పీడించారు, వాళ్ళ డొక్కలో ఒక కిక్కిచ్చి చంపే అంటారు సామాన్య మానవులు. అయితే కోపం తట్టుకోలేక పగ తీర్చుకోవాలనుకుంటారు, కానీ ఆవిడేముందో తెలుసా, నకశ్చిన్ ఆపరాధ్యతి, ఈ లోకంలో తప్పు చెయ్యనివాడు ఎవడున్నాడు అన్నది ఆవిడ. మనలో తప్పు చెయ్యనివాడు ఎవరు అన్నమాట సీత అన్నదండి రామాయణంలో, నా కశ్చిత్ నా అపరాధ్యతి, ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయనివాడు ఎవడన్నా ఉన్నాడా, తప్పు చేసిన వాడందరినీ చంపుకుంటూ పోతే ఈ లోకంలో బతికేవాడు ఎవడుంటాడు, నువ్వు మాత్రం అపరాధం చేయలేదా, పాపం వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళ రాజుగారు ఆజ్ఞాపించాడు నా చుట్టూ ఉండి నన్ను పీడించమన్నాడు, అందుకని వాడు నన్ను బెదిరించారు పీడించారు. తప్పేమైనా ఉంటే వాళ్ళ బాసు తప్ప ఆ బాసు మాటల వల్ల ఈ యాస్సులది కాదు అని ఆవిడ క్షమించమన్నది. ఇలా ఎవరు క్షమించగలుగుతారు? రాముడికి సీతకి ఎంత తేడాదో తెలుసా, రాముడు శరణు అంటేనే కాపాడతానన్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఒక్కే ఒక్కసారి ఎవడైనా నా కాళ్ళు పట్టుకుని నేను నీ వాడిని అని శరణు కోరితే నేను నీ వాణ్ణంటే చాలు, కాళ్ళే పట్టుకోకర్లా, నేను నీ వాణ్ణంటే వాడిని రక్షిస్తాను, ఎవడికైనా అభయం ఇస్తానన్నాడు ఆయన. కానీ ఈవిడు ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ, అడగక్కర్లా, చూస్తే చాలు రక్షిస్తుంది, నమస్కరిస్తే రక్షిస్తుంది, ఇలా అంటే చాలు రక్షిస్తుంది, నేను నీవాణ్ణి అనక్కర్లేదట, అసలు ఏమి అనగపోయినా రక్షిస్తుందిట. రాక్షస స్త్రీలు ఏమన్నారండి, ఏమనకపోయినా కాపాడమనకపోయినా హనుమంతుడి నుంచి వాళ్ళని రక్షించిన అవ్యాజ కరుణామూర్తి. అందుకే అమ్మకి ముందు నమస్కారం, తర్వాత అయ్యకి నమస్కారం అన్నారు, సీతారాములు అన్నారు. అది ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఏ ఇంటికైనా పెడితే ముందు అమ్మగారికి దండం పెట్టాక అయ్యగారికి దండం పెట్టాలి, గురువుగారి దగ్గరికి వెళ్తే ముందు గురుపత్నికి నమస్కరించాకే గురువుగారికి దండం పెట్టాలి, అలా ఏ ఇంటికి వెళ్ళినా అంతేట. భార్య గొప్పది, తర్వాతే భర్త. అసలు ఈ భార్య ఉంటేనే వాడికి భర్త అనే శబ్దం వచ్చింది, లేకపోతే వీడి బతుకి భర్త శబ్దం ఎక్కడ వచ్చింది అని నేను అల్లా వాల్మీకి అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి మీరు అంటే మళ్ళీ ఈయనంటూ ఉంటే ఆవిడ ఉంటుంది, అది వేరే విషయం, ఇద్దరు ఒకటే. కానీ ప్రథమ స్థానం స్త్రీది, స్త్రీ మాతృమూర్తి, తల్లికి ఉన్న ఓర్పు, తల్లికి ఉన్న సహనం ఎవరికి ఉంటుందండి? మనం చూస్తుంటాం కదా ఒక్కొక్క ఇంట్లో పాపం పచ్చి బాలింతనాళ్ళుగా ఉంటారు, అయినా ఈ భర్త గారికి వంట చేసి పెడుతూ ఉంటారు, ఇంటికి వచ్చిన వాళ్ళకి వంట చేసి పెడుతూ ఉంటారు, పిల్లల్ని చూస్తూ ఉంటారు, ఈ పిల్లల కష్టసుఖాలు చూస్తారు, స్నానాలు చేయిస్తారు. ఏదో భర్త గారు ఇంట్లో ఉన్నప్పుడు వీలుంటే ఏ ఫోన్లో మాట్లాడడం కుదరినప్పుడు కాస్త పిల్లలకి సాయం చేస్తారు, ఉత్తప్పుడు ఎంతసేపు పళ్ళాన్ని చేసుకోవాల్సిందే కదా భార్య కదా. నేను కూడా మా ఇంట్లో అలా చూశాను కాబట్టి చెప్తున్నాను, ఇల్లాలు చేసే ఆ సేవకి ఇంకా మనం జీతం ఇచ్చి కొలవలేము, ఆడవాళ్ళకి ఏమిస్తే రుణం తీరుతుందండి బాబు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎప్పటికీ తల్లికి ఉన్న స్థానం స్థానమే, ఆ స్థానమును దేంతో పోల్చలేము. నా మాతు పరదైవత, నేను అందుకే మా అమ్మకి రోజు ముందు మా అమ్మకి దండం పెట్టాక నాన్నగారి దగ్గరికి వెళ్ళామండి, మాతృదేవత అన్నారు. ఎన్ని ఓర్పులు కావాలి వాళ్ళకి, అన్నిటికీ మించి కడుపులో 9 నెలలు మొయ్యడం అంటే మాటల, ఏదో భగవంతుడు ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి మోస్తున్నాడు అంటారు, కానీ నీకు ఆ శరీరం ఇచ్చినా నువ్వు మొయ్యగలవా? మొయ్యలేము. ఆ ఓపిక చాలా కష్టం, పాపం కడుపుతో ఉన్నప్పుడు వేవిళ్ళు వస్తాయి, వాంతులు వస్తూ ఉంటాయి, ఈ పిల్లాడు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మధ్యలో సిజేరియన్ చేసేస్తే అదొక బాధ, ఎన్ని ఎన్ని యాతనలు పడుతున్నారండి, నాకు చాలా జాలేస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ముందు అమ్మకి దండం పెట్టండి. ఇలా చెబుతున్నారని స్త్రీ పక్షపాతంతో చెబుతున్నారని మీరు అనుకున్నా ఐ డోంట్ కేర్, కానీ నాకు మాత్రం ముందు సీతకి దండం పెట్టాకే రాముడికి దండం పెట్టాలనిపిస్తుంది. మా అమ్మ సీత, సీతమ్మ నువ్వే చెప్పు అన్నాడు రామదాసు భద్రాచలంలో చావు దెబ్బలు తిన్నప్పుడు రాముడి దగ్గర కాదు మొరబెడతా, సీతమ్మ తల్లి నువ్వు చెప్పు అన్నాడు. నిజానికి అమ్మ అన్న తల్లి అన్న ఒకటే కదా, సీతమ్మ తల్లి అంటూ ఉంటారు మన వాళ్ళు, చావు దెబ్బలు తిన్నప్పుడు సీతమ్మ తల్లి అన్నాడు, ఉత్తప్పుడు అనగానే మనం కాబట్టి సీతామాత 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 అనాలి. ఆ సీతామాతలో ఉన్న సకారము తకారము ఈ సుందరకాండలో ప్రతి సర్గలో మొదటి అక్షరముగా పెట్టాడు, లేదా 2వ శ్లోకంలో వాల్మీకి మహర్షి నిక్షిప్తం చేశాడు కనుకే ఇది సుందరకాండమై మహాశక్తివంతం అయిపోయిందన్నమాట. ఇంక ఇలా ఒకటి కాదండి, ఇందులో మీ నేను వీళ్ళకి ఇందులో ఉన్న అంతరార్థాలు చెప్పడం మొదలు పెడితే ఒక్క సుందరకాండం గురించి చెప్పడానికి ఒక ఏడాది పడుతుందన్నమాట. అందుకనే సుందరకాండము అనంతమైన ఒక నిధి, మహిమలకు నిధి, శబ్దార్థములకు నిధి, అగాధమైన గూఢార్థములకు నిధి, అంతరార్థములకు నిధి, మహిమలకు నిధి. ఇది పారాయణం చేసిన వాడు ఎప్పుడైనా జీవితంలో ఇంకొక రకమైన ఫలితం పొందాడా? ఎప్పుడు శుభం తప్ప అశుభం పొందడు. ఇప్పుడు ఇంకొక రహస్యం కూడా చెప్పాలి, అంతా చెప్పాక. నేను మొట్టమొదటి ఉపన్యాసం ఈ సుందరకాండంతో మొదలుపెట్టాను. అలా ఇంటర్మీడియట్ పూర్తయ్యి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి. ఇంటర్ పరీక్షలు అయ్యాయి. ఆ సంవత్సరం 1986 86లో ఉగాది వస్తుందనగా ఒక 2 రోజుల ముందు నాకు ఇంటర్ పరీక్షలు, సెకండ్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి. ఆ తర్వాత నేను డిగ్రీ చదవాలి. ఇంతలో మా నాన్నగారు వాళ్ళంతా ఎప్పుడో మా చిన్నప్పుడే మేము ఎరగన క్రితమే, మేము పుట్టన క్రితమే ఒక 1000 ఎకరాల పొలం ఎప్పుడో ఉండేది, దానం చేశారు. ఈ గందరగోళం అంత ఎందుకు? ఈ లోపల లంక అంత కంపు ఉండేది, ఆ కంపును ఎవడో కైంకర్యం చేశాడు. మా ఇల్లు ఎంత ఇల్లు అంటే మీకు చెబితే ఆశ్చర్యపోతారు. ఆ చివరి రోడ్డు దగ్గర మొదలు పెడితే ఆ చిట్ట చివరికి ఎక్కడ దాకా వెళ్ళి అంత పెద్ద ఇల్లు, చుట్టూతో పెద్ద కాంపౌండ్ వాళ్ళు, పాటిమన్ను, ఆకాశం అంత ఎత్తు గోడలు ఉండేవి, పెంకుటిల్లు అనమాట, మండువ ఇల్లు. అంత ఇల్లు మా తండ్రి గారి యొక్క అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మా నాన్నగారు కూడా తొందరపడి ఎవరైనా అడిగితే ఇచ్చేసేవారు. పాపం ఎవడొచ్చి దండం పెడితే వాడిని నమ్మేసేవాడు ఆయన. ఈ లక్షణాల్లో 1-2 మా విశ్వనాథుడికి వచ్చాయి. అదే నాకు భయం అప్పుడప్పుడు. ఎవడన్నా వచ్చి దండం పెట్టు అంటే వీడే మంచివాడు అనుకుంటాడు పాప అనమాట. కొంచెం వేరేది వేసుకోవాలి అంటే తండ్రి గారు పండితుడు అనుకోండి, మహాత్ముడు అనుకోండి, ఆయన ఎవరితోటి పాల్చలేం కానీ ఆయనకి వాక్శుద్ధి, వాక్సిద్ధి ఉంది. ఆయన దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి ఈ ఇల్లు రీకన్స్ట్రక్ట్ చేసి పెడతాను మీకండి, ఓ సంతకం పెట్టించుకున్నాడు దేని మీద, అది దస్తావేదులు. సంతకం పెట్టారు, ఆ ఇల్లు అడిగి వెళ్ళిపోయింది. దాంతో దిక్కు మొక్కు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయాం మేము. హఠాత్తుగా ఇల్లు లేదు, ఆస్తులు పోయాయి. నేను చదువుకోవాలి. 6 అన్నదమ్ములం, మధ్యలో ఒక అమ్మాయి, 3 అన్నయ్యలు, ఆ తర్వాత ఒక అక్క, ఆ తర్వాత మళ్ళీ మేము 3 మగపిల్లలు అనమాట. పెద్దన్నయ్య, 2 అన్నయ్య, 2 అన్నయ్య ఇక్కడే కోకటి పిల్లలు ఉంటాడు, పాల్వంతలో ఉద్యోగం చేసి అక్కడే చాలా కాలం ఉండి రిటైర్ అయ్యాక ఈ కేపీహెచ్బీ దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడే. సరే, 3 అన్నయ్య మాత్రం వైజాగ్లో గీతంస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి, ఆవిడ విశాఖపట్నంలో ఉంటుంది. ఆ తర్వాత వాడిని నేను, నా తర్వాత ఇంకో తమ్ముడు రత్నాకర్, ఆ తర్వాత ఇంకొక ఆయన ఆఖరి ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్. ఇంతమంది చదువుకోవాలి. మా అన్నయ్యలేమో అప్పుడే ఉద్యోగంలో అడుగుపెట్టి ఎవరికీ సాయం చేయలేని స్థితిలో పాప వాడు ఉన్నారు. ఒక ఆయనేమో యూనివర్సిటీలో చదువుతున్నాడు, ఒక ఆయనేమో ఉద్యోగంలో ప్రవేశించాడు. ఆయనకు 398 కన్సాలిడేట్ పేమెంట్. అప్పట్లో తెలుగు పండిట్కి 2 కన్సాలిడేట్ పేమెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన బతకలేడు. మా 2 అన్నయ్య గారికి బొత్తిగా 400 జీతం. పర్మనెంట్ అయ్యాక బాగుంటాయి జీతాలు, ఈలోపు ఇబ్బంది కదా. అప్పుడు నేను ఎలా డిగ్రీ చదవాలి, ఏదైనా ట్యూషన్స్ చెప్పి చదువుకుందాం అనుకున్నాను. నాకు మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టం. మా అన్నయ్య ధర్మానని మ్యాథ్స్ నేర్చుకున్నాను. ఏదో 10th క్లాస్ వాళ్ళకి పాఠం చెబితే నేను డిగ్రీ చదువుకోవచ్చు కదా అని ఒక చిన్న పల్లెటూరు ఉంటే అక్కడికి వెళ్ళాను. అర్ధవరం అని ఒక ఊరు అనమాట, అది పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర ఉంది. ఆ అర్ధవరం అనే ఊళ్ళోకి వెళ్ళి ట్యూషన్స్ చెబుతానంటే, ఆ ఊళ్ళో ఒక సన్యాసం పుచ్చుకోకుండా సన్యాస దీక్షతో గడుపుతున్న ఒక యోగిని మాతలంటే ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు తాడినాడ నళినాంబ. ఈ నళినాంబ గారు దగ్గరికి నన్ను ఆ ఊళ్ళో వాళ్ళు తీసుకెళ్లారు. ఆవిడ నన్ను చూసి చూడగానే, ఏమండి మీరు పురాణాలు చెప్తే బాగుంటుందండి ట్యూషన్స్ కంటే అంది ఆవిడ. ఆ ఊళ్ళో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు సుందరకాండం చెప్పడానికి ఒక సన్యాసిని పిలిచారు, ఒక సాధువుని. ఈ సన్యాసి గారికి ఏదో ఇబ్బంది వచ్చింది పాపం. ఆయన చివరి మూమెంట్లో, రేపు ఉగాది, నేను అమావాస్య నాడు ఆ ఊరు వెళ్ళాను, అమావాస్య నాడు ఉత్తరం రాశాడు ఆయన. ఇప్పటికి మళ్ళీ ఫోన్లు లేవు కదండి, అసలు ఫోన్ లేవి. మనం ఒకవేళ కర్మగారు ఫోన్ బుక్ చేస్తే మనం మర్చిపోవాలి, ఏడాది తర్వాత మీరు ఫోన్ బుక్ చేశారా అనేవారు. అటువంటి రోజులు ఇవి, అటువంటి రోజుల్లో ఇది మామూలు ల్యాండ్ ఫోన్లు. ఆయన ఉత్తరం వచ్చింది ఏమని, ఈ సన్యాసి గారు ఉపన్యాసానికి రాలేకపోతున్నారు, తెల్లవారితే ఉగాది సుందరకాండ ఉపన్యాసం చెప్పాలి, ఆయన రాలేదు. ఎలాగ అనుకుంటుంటే నేను కనబడ్డాను. పైగా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు మీసాలు కూడా అప్పుడప్పుడు ఊరికే కొద్ది కొద్దిగా వస్తాం, నూనె మీసాలు. అప్పట్లో నాకు పెద్ద గడ్డ మీసాలు రాలేదులేండి, ఇప్పుడు వచ్చేయమో అనుకుంటున్నాను కానీ అప్పుడు రాలేదు. కుర్రగాడు ఈయన చూడగానే ఆవిడకి ఏమనిపించిందో, మీరు సుందరకాండ చెప్పండి అంది. నాకు భాగవతం అంటే పట్టుంది, భాగవతం చిన్నప్పటి నుంచి చదివాను, సుందరకాండ మీద పెద్దగా పట్టు లేదు. సరేనమ్మా మీరు చెప్పమన్నారు కదా చెబుతానన్నా, నేనేం బెంగ పెట్టుకోలేదు. ఆవిడ చెప్పండి అంది, ఆవిడ జాంబవంతుడేగా, నేను హనుమంతుడేగా ఊ అన్నా. ఆవిడ పొగిడింది, నేను రెచ్చిపోయాను. తీరా రెచ్చిపోయి అక్కడ ఉపన్యాసం చెబుతానని మాట ఇచ్చాను కానీ ఆ ఊరికిలో ఉపన్యాసం మధ్యాహ్నం పూట ఉంటారు, భోజనం చేశాక 2 గంటల నుంచి 4 గంటల దాకా ఉపన్యాసం. 4 అయినా 4:30 అయినా పర్లేదు కానీ 2:00కి షార్ప్గా స్టార్ట్ చేయాలి. నాకు సైకిల్ ఉండేది, సైకిల్ మీద ఉపన్యాసానికి వెళ్ళాలి. ఇంటికి వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి సుందరకాండ చెబుతానన్నానండి, సుందరకాండ మీద నాకేం పెద్ద పట్టు ఉందండి అంటే, ఏముందిరా చదువు, చదివితే అది వస్తుంది అన్నారు ఆయన. రోజు 200 శ్లోకాల నుంచి 300 శ్లోకాలు పగలు బట్టి వేసేవాడిని. ఏది సాయంత్రం ఉపన్యాసం అయిపోయాక ఇంటికి వచ్చేస్తాం కదా ఎలాగో, మొదటి రోజు ఎలాగో సాయంత్రం ఇంటికి వచ్చాను. రాగానే ఆ రాత్రిలోపు మొదటి సర్గ, రెండో సర్గ, మూడో సర్గ, 3 సర్గలు ఒక్కసారి చదివితే మొత్తం శ్లోకాలండి బుర్రలో ఉండిపోయినారు. అప్పుడు ఆశ్చర్యం కలిగింది. తెలియకుండానే అసలు నేను ఏమి ఎవరిని అడిగింది లేదు, ఏదో నాన్నగారిని అప్పుడప్పుడు ఒకటి అన్న సందేహాలు అడిగేవాడిని. ఆ శ్లోకం చదివితే శ్లోకంలో ఏ మూల ఏముందో తెలిసేది. ఓహో, ఏ జన్మలోనే చదివా, ఇప్పుడు నాకు అన్నీ గుర్తొస్తున్నాయి అనుకున్నాను. మర్నాడు పొద్దుటే పంచి కట్టేటప్పుడు ఎగుడు దిగుడుగా కట్టేవాడిని, సరిగ్గా కట్టడం చేత వచ్చేది కదా. పైగా పైగా కుర్రాడేమో ఇంటర్మీడియట్ చదువుకునేవాడు, రేపు పొద్దున పంచి కడితే చదువు కష్టం. నా క్లాస్మేట్స్ చాలామంది ఉండేవారు మంచి అందగత్తెలు, వాళ్ళు ఏమైనా వేళకోవడం చేస్తారేమో అదో భయం అని చెప్పి చెప్పొచ్చింది ఏంటంటే, మేమందరం కలిసి ఒకే బస్సులో వెళ్ళి చదువుకునేవాళ్ళం. అందుకని ప్యాంటు కట్టుకునే ఆ ఊరు వెళ్ళి, ఆ ఊళ్ళో ఒక ఇంట్లోకి వెళ్ళి పంచి కట్టుకుని పైన కండువా వేసుకుని పురాణం చదివితే ఆ మొదటి రోజు 4 హనుమంతుడు కనబడ్డట్టు మరి వాళ్ళకి. ఇంకా 9 రోజులు ఒక పండగ, 9 రోజులు సుందరకాండం అద్భుతంగా జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా చెబుతూనే ఉన్నాం పురాణాలు. సుందరకాండని కాదు, అనేక పురాణాలు. సుందరకాండం తక్కువే చెప్పాను, ఎక్కువసారి చెప్పలేదు. కానీ భాగవతం ఎక్కువసారి చెప్పాను. 319 సప్తాహాలు చేశాను. ఎందుకో భాగవతమే భగవంతుడు నాకు ఎక్కువ ఇచ్చాడు. 18 పురాణాలు చెప్పగలిగాను. ఈ సుందరకాండం మాయతో ఒక 7 సార్లు 8 సార్లు ఇన్నేళ్లలో చెప్పాను. కానీ ఎందుకు చెబుతున్నానంటే, నా జీవితం ఉపన్యాసం అనేది ఈ సుందరకాండంతో ఉగాది నాడు నవమి వరకు జరిగింది ప్రారంభమై. ఉగాది నాడు ప్రారంభమై శ్రీరామనవమితో పూర్తయిన తర్వాత మళ్ళీ ఈనాటి వరకు అసలు ఆపడమే లేదు. ఆ తర్వాత అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు, దేశాలు విదేశాలు తిరగడం జరిగింది. ఇది ఎందుకు చెప్తాను మీకు అంటే, సుందరకాండముతో ఏది మొదలు పెడితే అది మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పుతుంది. ఇంట్లో కూర్చుని చదువుకునే ఒక కుర్రగాడిని పట్టుకొచ్చి ఒక మహాపండితుడిని చేసింది ఈ సుందరకాండం. అంతఃపురం చిన్నప్పుడు ఈ సుందరకాండలో కొన్ని సర్గలు చదివాను, పెద్ద ఎక్కువ చదువు కాదు. కానీ అక్కడ మా నాన్నగారి అనుగ్రహం కూడా ఉన్నది. నేను చదువుకోవడానికి స్కూల్కి పోయేవాళ్ళనేమో పట్టుకొచ్చి సుందరకాండ చదవండి అన్నారు ఆయన. బయటేమో పిల్లలు ఆడుకుంటున్నారు, గూటింబెళ్ళ, కబాడీ, కుంటాట, గోడదోకుళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు. మాకు క్రికెట్ తెలియదు అనుకోండి, అప్పట్లో క్రికెట్ గొడవలు లేవు. మేమేమో అరుగు మీద కూర్చొని చదువుతూ ఉంటే ఎగ్గొట్టడానికి, ఈ చదువు ఆపడానికి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నీరసం వచ్చింది, సుందరకాండ చదువుతూ చచ్చిపోతున్నాను, రేపు చదువుతానని అనగానే, చదువుతూ చచ్చిపోరా పర్వాలేదు అన్నారు ఆయన. ఇలాగే చూసి నువ్వు చచ్చిపోయావనుకో, అప్పట్లో ఆంధ్రప్రభ పేపర్ బాగా ఫైల్లో ఉండేది, ప్రభలో నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, ఓ చిన్న కాలం వేయిస్తాను, నీ ఫోటో వేసి కింద ఏమన్నా వస్తాను, నా కుమారుడు సుందరకాండ చదువుతూ మరణించను అని వేయిస్తాను, పర్వాలేదు చచ్చిపోయినా పర్వాలేదు, నీ ఫోటో పేపర్లో వేయిస్తాను, నువ్వు చదవరా అన్నారు. అంటే మా కొడ్డతనం ఆయనకి తెలుసు, ఆయన కొడ్డతనం నాకు తెలుసు, కాబట్టి సుందరకాండ చదువుతూ ఎవడు చస్తాడురా, చస్తే వాడు అదృష్టవంతుడురా. అప్పుడు చెప్పారు మా నాన్నగారు, ఈ ప్రపంచంలో మహాయోగ జాతకుడు ఎవడు, సుందరకాండ పారాయణం చేస్తూ ఢామ్ తెచ్చేవాడంత అదృష్టవంతుడు లేడు, అది చదువుతూ మరణిస్తే వైకుంఠానికి పోతావురా, ఆ భాగ్యం అందరికీ రాదురా నాయన, కాబట్టి ఈ నాటకాలు ఆపి నువ్వు ఆడుకోవడానికి టైం ఇస్తాను, ప్రస్తుతం చదువు అంటే, అప్పుడు సుందరకాండం ఎంత గొప్పదో తెలిసింది. పరమ పూజ్యుడు భాగవతోత్తముడు ఈ పారాయణములు భాష తప్ప మరొక దృష్టి లేకుండా బతికిన మహాత్ముడు మా తండ్రి గారు. ఇదంతా ఎక్కడ జరిగిందని అడగరే, నల్లకుంటలో జరిగింది. 79లో మా నాన్నగారు ఇక్కడ నన్ను ఒక ఏడాది పాటు చదివించారు. కవాడిగూడలో చదువుకునేవాడిని, కల్పనా టాకీస్ పక్కన ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది. అక్కడ కల్పనా టాకీస్కి నల్లకుంట నుంచి మా పెద్ద నాన్నగారు చెయ్యి పుచ్చుకుని నడుచుకుంటూ వెళ్ళేవాడిని అనమాట నేను. అప్పుడు ప్రతిరోజు సాయంత్రం కొన్ని చదివించారు, కొన్ని స్వయం కృషి. ఆ తర్వాత దైవానుగ్రహంతో సుందరకాండతో పురాణం మొదలుపెట్టాం. మీరు కూడా ఎంతో కొంత వినండి, శ్రవణము లేక పారాయణం. ఈ రెండు సమాన ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఇది యూట్యూబ్లో వింటే మీరు మళ్ళీ పెట్టుకు వినండి, మీకు ఎన్ని శుభ ఫలితములు వస్తాయో మీకే తెలుస్తుంది. భక్తితో ఈ సుందరకాండమును పారాయణము చెయ్యండి, ఇక జీవితంలో తిరిగి ఉండదు. అందుకే నేను నా భక్తుల కోరిక మీద ఈ మొత్తం 68 సర్గల్లో ఉన్న శ్లోకములన్నీ చదివేశాను. తతో రావణ నేతాయ సీతాయ శత్రుకరిసన ఇలా శ్లోకాలు చదివేసి దాన్ని మా శిష్యులకి ఇచ్చాను. వాళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళు దాన్ని యూట్యూబ్లో పెట్టారు. కాబట్టి యూట్యూబ్లో సుందరకాండ పారాయణం ఉన్నది, నేను చేసిన పారాయణం. మీరు ఒకవేళ చదవలేకపోతే ఆ పారాయణం వింటూ పోండి, అది మీకు పారాయణ ఫలితం ఇచ్చేస్తుంది. మొత్తం 68 సర్గలు ఒక 9 రోజుల్లో కానీ 3 రోజుల్లో కానీ ఏకదినములో కానీ విన్నా పారాయణము చేసిన ఇంకా వ్యక్తి హనుమంతుడు ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు అవుతాడు. అతడు అనుకున్న పనులు తక్షణం నెరవేరుతాయి, అందులో ఏ విధమైన సందేహం లేదు. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. నేను ఘంటాపథంగా చెప్పగలను, బల్లగొద్ది చెప్పగలను. సుందరకాండ పారాయణము వల్ల ఈ పని జరగలేదు అంటే ప్రపంచం తల్లకిందులైన ఇక పని అవ్వదట. అంత గొప్ప శక్తి ఈ సుందరకాండములో ఉన్నది. అందుకని మహాత్ములు నిరంతరం సుందరకాండం పారాయణం చేశారు, ప్రవచనాల రూపంలో చెప్పారు, విన్నారు, ఇప్పటికీ వింటూనే ఉన్నారు, తరిస్తూనే ఉన్నారు. ఈ సుందరకాండం చదువుకుంటూ నాకు ఉద్యోగం కావాలనుకుంటే 6 నెలలు తిరగకుండా ఉద్యోగం వస్తుంది. సుందరకాండ పారాయణము చేసి నాకు సంపద కావాలంటే 6 నెలలు తిరగకుండా సంపద వస్తుంది. నాకు స్వగృహము కావాలి అని ఏకదాటిన 40 రోజులు గనక దీక్షతో సుందరకాండ పారాయణము చేసినా విన్నా 2 తిరగకుండా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ అందులో చెప్పిన మాటలు నేను చెబుతున్నాను. నేను అలా పొందాను కూడా, వీటి వల్ల అలాంటి ఉపయోగాలు పొందాను. మన కోసం కాదు, ఇతరుల కోసం పారాయణం చేసి ధారపోస్తే కూడా వాడికి ఫలితం వస్తుందండి. ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఫలిస్తుంది. ఇది నమ్మకం లేకపోతే ఏం లాభం లేదు. సుందరకాండ చదివితే గురువుగారు చెప్పినట్టు ఇల్లు వస్తుందా, ఉద్యోగం వస్తుందా అన్నామంటే ఏమీ రావు. వస్తుంది, గ్యారంటీగా వస్తుంది అనుకుని చదివితే వచ్చి తీరుతుంది. యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి, నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఎక్కువ ఫలిస్తుంది. ఇది ఫలితం రావాలంటే అంత దృఢ విశ్వాసం, అచంచలమైన విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం మనస్సులోంచి రావాలి, తెచ్చిపెట్టుకున్నది కాదనమాట. కొంతమంది బోలెడన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు లేకుండా సుందరకాండం చేస్తే బిడిసి కొడుతుందంటారు, ఒట్టి అబద్ధం. కోరికలు లేని వాడికి ఏమీ లేదు. కోరికలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా నియమబద్ధంగా ఉండండి, భక్తితో పారాయణ చేయండి, ఏం ప్రమాదం రాదు. సుందరకాండ నియమములు మనం పెట్టుకోవడం మన కోసం తప్ప పరమాత్మ కోసం కాదు. పరమాత్మ కరుణాస్వరూపుడండి. చదవలేని వాడికి మంచం మీద పడుకుని వింటే కూడా ఫలితం ఇస్తాడు, కూర్చుని చదవలేకపోతే నిలబడి చదివితే కూడా ఫలితం ఇస్తాడు. కొందరికి నడుం నొప్పి ఉంటుంది, అటువంటి వాళ్ళు ఒక్కోసారి నిలబడి చదవండి, బెడ్ మీద పడుకుని కూడా చదవండి, మీకు ఫలితం వచ్చి తీరుతుంది. నన్ను నమ్మి చెయ్యండి, ఏం పర్వాలేదు. పోయేవాడు గాలవుడనే వాడిని రక్షించింది సుందరకాండం, ఎంతోమందిని కాపాడింది సుందరకాండం. కాబట్టి ఈరోజు నుంచి మనం ఆ సుందరకాండలో ఉన్న అపూర్వమైనటువంటి విశేషాలు తెలుసుకుందాం. ముందే చెప్పినట్టుగా తకారంతో మొదలుపెట్టాడు ఈ సుందరకాండని. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః ఏష పదమన్వేష్టుం చరణాచరితే పతి. హనుమంతుడు ఒక గురువుగారని చెప్పాం కదా, ఈ గురువుగారు సీతాన్వేషణకి బయలుదేరాడు. ఈ సీత అంటే జీవాత్మ, ఆత్మని వెతకాలంటే ముందు నీకు ఏం కావాలి. పైగా ఈ ఆత్మ మన శరీరంలో ఉంది, కానీ ఆత్మ ఉందనే విషయం మనకి తెలియటం లేదు. ఎందుకంటే రావణాసురుడు అనేవాడు ఈ సీతను పట్టుకుపోయాడు. అనగా మనలో ఉన్న ఇంద్రియములు, రావణుడు అంటే ఇంద్రియాలని చెప్పారు కదా మీకు, ఈ 10 ఇంద్రియములు మన ఆత్మతత్వం మనకి కనపడకుండా లోపల మరుగుపరిచాయి. నీవంటే ఏమిటో నీకు తెలియకుండా చేసింది ఈ 10 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు లోబడితే మనం ఎవరో గుర్తించలేము, మన శక్తులు మనకి తెలియవు. ఈ కళ్ళు అందమే చూడాలనుకుంటాయి, ముక్కులు మంచి సువాసన పీల్చాలనుకుంటాయి, అంతేకాని ఈ శానిటైజేషన్ అనేటటువంటి ద్రవ పదార్థం చేతి మీద పడితే ఆ దరిద్రపు దుర్వాసన పీల్చగలమా, పీల్చలేము. చెవులు చక్కగా వినసొంపుగా ఉన్న మాటలు వింటాయి తప్ప భయంకరమైన శబ్దాలు వినలేవు. ఇక నాలుక రుచి కలిగిన పదార్థం తినాలనుకుంటుంది, కానీ రుచి లేని దౌర్భాగ్య పదార్థం తినాలనుకోదు. చర్మం
స్పర్శని కోరుకుంటుంది, సుఖస్పర్శ కోరుకుంటుంది. మెత్తగా పరుపు మీద పడుకోవాలనో చల్లగా అనుభవించాలనో కోరుకుంటుంది, కానీ మిట్ట మధ్యాహ్నం ఎండలో రోడ్డు మీద కూర్చుని గొంగళీ కప్పుకుంటూ కూర్చోవాలనుకుంటుంది ఆ చర్మం అనుకోదు. చర్మము దాని లక్షణం అది స్పర్శ సుఖం, ముక్కులు గంధ సుఖం, నాలుక రుచిని కోరుకుంటుంది. ఇలా ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం లోబడిపోయేలా చేస్తుంది. ఈ ఇంద్రియములు ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకే ఉపయోగపడాలి, కానీ ఎక్కువ అయిపోతే వాటిని ఏమంటాం, వ్యసనము అంటాం. అంటే తిండి పిచ్చ పడితే అది వ్యసనమే, సుఖాల మీద పడితే అది వ్యసనమే, ఎక్కువ సంగీతం పిచ్చపెట్టినా అది వ్యసనమే. కొంతమంది చూడండి ఎప్పుడు చెవులు అలా పెట్టుకుని పిచ్చి పిచ్చి గెంతులు వేసుకుంటూ పాటలు వింటూ ఉంటారు. అలా యాక్సిడెంట్లు చేసేవాడు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వినడం కూడా పిచ్చవ్వకూడదు, ఏది పిచ్చి అవ్వకూడదు, అది వ్యసనం అవుతుంది. కొందరికి సెంటు అంటే ఇష్టం, ఏదో కొంచెం సెంటు కొట్టుకోవాలి కానీ ఒళ్ళంతా ఎప్పుడు కొట్టుకుని అని సెంటు కొట్టుకుని ముక్కు దగ్గర చూస్తామా, చూస్తే అది ప్రమాదమే. కాబట్టి ఒక స్థాయి దాటితే ఇంద్రియముల యొక్క శక్తి దుర్వినియోగమై అది వ్యసనముగా పరిణమిస్తుంది, దానివల్ల జీవులు దెబ్బతింటారు. అలా 10 ఇంద్రియములు మన చైతన్యములు జీవాత్మని మనకి తెలియకుండా చేసేసి, అందువల్ల రావణనేత రావణుని చేత తీసుకొని పోబడినది సీత. ఈ సీతని వెతకాలి అని గురువుగారు సంకల్పించారు. మరి ఈ సీతని వెతకాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలి, శత్రు కరిశన శత్రువులను అదుపులో పెట్టేవాడై ఉండాలి, శత్రువులను కృశింపచేసేవాడై ఉండాలి. శత్రువులకు లొంగిపోయేవాడు సీతనే వెతుకుతాడు. ఉదాహరణకి లంకలోకి వెళ్ళగానే శత్రువు నాలుగు దెబ్బ కొడితే హనుమంతుడు కుప్పకూలిపోతే ఇంకా సీతనే వెతుకుతాడు. మనలో ఉన్న సీత అనే పేరు కలిగిన ఆత్మని వెతకాలంటే, రావణుడు పట్టుకుపోయిన ఆత్మని వెతకాలంటే మనం కూడా శత్రువులను కృశింపచేసిన వాళ్ళము, శత్రువులను జయించిన వాళ్ళం అవ్వాలి. ఎందుకంటే శత్రువులు ఎవరు మనలో అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములని 6 శత్రువులు ఉన్నాయి. ఈ 6 శత్రువుల్ని అదుపులో పెడితేనే మన ఆత్మతత్వం మనకు తెలుస్తుంది అని అంతరార్థం అన్నమాట. పైకేమో ఆంజనేయుడు శత్రువుల్ని జయిస్తేనే రావణుడు పట్టుకుపోయిన సీతని వెతకడానికి వెళ్ళగలడు. శత్రుకరిశనుడైన హనుమంతుడు రావణుని చేత అపహరింపబడిన సీతను వెతుకటకు బయలుదేరిన అర్థం. అంతరార్థం ఏమని చెప్పాను మీకు, మన కామక్రోధాది శత్రువులను అదుపులో పెట్టి ఆత్మతత్వమును వెతకడమునకు, అది కూడా రావణుడనే ఇంద్రియముల చేత అపహరింపబడిన ఆత్మతత్వమును వెతకటకు గురువుగారు బయలుదేరిన అర్థం అన్నమాట. కామక్రోధాదులకు గురైతే వాడు ఆత్మని వెతకలేడు, అలాగే ఈయన కూడా శత్రువులకు గురైతే సీతను వెతకలేడు. అసలు సీతను వెతకడానికి కూడా కామక్రోధాదులు అడ్డమే. ఎక్కడైనా కామానికి గురయ్యాడండి ఆయన? రావణ అంతఃపురంలో ఎంతోమంది సుందరీమణులు హాయిగా పడుకునుంటే ఒక్క స్త్రీని చూచి కూడా వికారం పొందలేదు. అటువంటి వాడు శత్రుకరిశనుడు. అంటే గట్టిగా ఓ మాదిరి వాడిని పంపితే ఆ సౌందర్యానికి వ్యామోహితుడై సీతను మర్చిపోయి వీడు అక్కడ కాపురం పెట్టేస్తాడు. అటువంటి వాడిని పంపితే ఎంతో ప్రమాదం. కానీ ఎక్కడ కామమునకు లొంగలేదు. మద్యపానం రకరకాల పదార్థాలు ఉంటే వాటికి లొంగలేదు, క్రోధానికి గురి కాలేదు. కోపం తెచ్చుకున్నాడు తప్ప పూర్తిగా క్రోధానికి బానిస అయిపోలేదు, లోభం పొందలేదు. ఎన్ని వస్తువులు ఉన్నాయండి లంకలో, అద్భుతమైన వజ్రాలు, వైడూర్యాలు, నగలు, నాణ్యాలు, ఇంకా అపూర్వమైన విచిత్ర వస్తువులు ఉంటే ఒక్క వస్తువు మీద లోభం పొంది పట్టుకుపోదాం నొక్కేద్దాం అనుకున్నాడా? అనుకోలేదే. దేని మీద మోహము లేదు, మదము లేదు, రావణుని యొక్క సంపదల మీద మాత్సర్యం లేదు, ఈర్ష్య లేదు. ఇన్ని లక్షణములు ఉన్నవాడు కాబట్టే శత్రుకరిశనుడే. ఇప్పుడు ఆ సీతని అన్వేషించడానికి ఏ మార్గంలో వెళ్ళాలి? చారణాచరితే పతి, చారణులు వెళ్ళే మార్గం. చారణులు ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. ఆ చారణుల యొక్క మార్గం అంటే ఆకాశ మార్గం. ఆకాశ మార్గంలో ఎగిరి లంకకి వెళ్ళి సీతని వెతకాలి అనుకున్నాడు ఆయన. ఇంకా సాధకుడికి అర్థమేమిటి? చారణులు అంటే ఆచరించి చూపించేవారు. గురువులు శిష్యులకి చెప్పే ముందు ఏం చేస్తారు? ఆచరించాక చెబుతారు. నేను ఈత కొట్టాక ఇరే ఇరే ఈత కొట్టండి అని మీకు చెప్పాలి. నాకు ఈత రాదు, మీరు కొట్టండి అంటే ఏం కొడతారు మీరు? నేనేమో శుభ్రంగా కూర్చుని లడ్డూలు తింటూ లొట్టలు వేసుకుంటూ ఇంద్రియములు జయించండి నాయన. ఇంద్రియమును లడ్డూలు తినకూడదు. ఫుడ్గా లడ్డూ తింటే గడ్డు సమస్య వస్తుందంటే ఓ బిడ్డతో కొడతారు తప్ప వీడియం గురువు అంటారు. అవునా? కాబట్టి ముందు గురువు ఆచరించి చూపించాలి. నేను ఆంజనేయ మంత్రం చేశాక మీకు ఆంజనేయ మంత్రం ఇస్తే లాభం, కానీ నేను చేయడం మరేసి నాకు నమ్మకం లేకుండా మీకు ఇస్తే ఉపయోగం ఉంది?
కాబట్టి గురువులు ఆచరించి చూపించువారు. ఆ ఆచరించే వాళ్ళని చారణులు అంటే ఈయన పెద్దల మార్గంలో వెతుకుతున్నాడు. సీతని తన పెద్దలు ఈ మార్గం చూపారు, ఈ మార్గంలో ఆత్మతత్వం తెలుసుకోవడానికి వేద మార్గంలో ప్రయాణిస్తున్నాడు అన్నమాట. అది ఏమిటి వెతికేది? పదం, సీతాయాహ్ పదం అంటే ఆత్మతత్వమును వెతకడానికి వెళ్ళాడు. పైకి సీతాయాహ్ పదము అంటే సీత యొక్క జాడ వెతకడానికి వెళ్ళాడు. మొత్తం మీద ఆంజనేయ స్వామి వారు చారణులు వెళ్ళి ఆకాశ మార్గంలో రావణుని చేత అపహరింపబడిన సీతను వెతకడానికి శత్రు కరుశనుడు గనుక సంకల్పించాడు. ఈ పని మాటల సీతను వెతకడం అంటే మాట్లాడండి, ఎక్కడ లంక, అక్కడికి వెళ్ళాలి, ప్రయాణం చెయ్యాలి, వెళ్ళాక లంకంతా గాలించాలి, సీతను వెతకాలి, కాబట్టి ఇది క్లిష్టమైన పని. అందుకే అటువంటి పని ప్రపంచంలో మరొకటి లేదు గనక దుష్కరం నిష్ప్రతి ద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్ర శిరో గ్రీవో గవాంపతి వివాభవో. ఆ పని దుష్కరం అంటే చెయ్యడం కష్టం, అసలు కష్టం అని కాదు చెయ్యడంలో కొంత కష్టం ఉన్నది. నిష్ప్రతిద్వంద్వం దానితో సాటి వచ్చే పని మరొకటి లేదు. సీతాన్వేషణ వంటి పని ఈ ప్రపంచంలో మరొకటి లేదు. చెయ్యడం కష్టం, అంత గొప్ప పని మరొకటి లేదు. అటువంటి పనిని చికీర్షం చెయ్యాలి అనుకున్నాడు ఆయన. ఆ కర్మని చెయ్యాలనుకున్నాడు ఈ వానరుడు. దానికోసం ఆకాశంలో ఎగురుతున్నాడు కనుక ఆకాశాన్ని ఒక్కసారి తేరిపార చూచాడు. ఆ తేరిపార చూడడానికి ఇలా మెడెత్తాడు, సముదగ్ర శిరః గ్రీవః, మెడెత్తాడు, తలపైకెత్తాడు. యోగాభ్యాసం చేసేవాళ్ళు సమంకాయం శిరోగ్రీవం అని భగవద్గీతలో చెబుతాడు చూడండి ఒకసారి. మీరు శరీరం ఇలా నిటారుగా వంచి ఇలా తల కొంచెం మెడపైకెత్తి ఈ ముక్కు కొసను చూస్తూ యోగాభ్యాసం చెయ్యాలి. ఈయన మెడెత్తాడు తలెత్తాడు అంటే ఆంజనేయుడు యోగాభ్యాసం చేస్తున్నాడు అని అంతరార్థం అన్నమాట. యోగి ఆయన అలా మెడ ఒక్కసారి ఆభూతులు ఎత్తాడనమాట. నిజంగా కోతులు అలా ఎగిరే ముందు ఎత్తుతాయి. ఆ ఎత్తడంలో ఇంత నిగూఢమైన అర్థం కూడా ఉన్నది. అప్పుడు ఆయన గవాంపతిరివాభవు, గవాంపతి అంటే ఆభూతు, ఆవులకు భర్త. ఆవులకు భర్త అంటే ఎద్దు. ఎద్దుల్లో కూడా వ్యవసాయానికి వెళ్ళే ఎద్దులు వేరు, అచ్చుపోసి విడిచిపెట్టే ఆభూతులు వేరు. ఆభూతు తల పైకెత్తితే భలే ఉంటుంది చూడడానికి అనమాట. నందీశ్వరుడు ఇలా తలెత్తినప్పుడు ఎలా ఉంటుంది? అలా ఉన్నాడు అనగా ఈయన గవాంపతి అని పోల్చడం ద్వారా యోగాభ్యాసం చేసేందుకోసం మెడ తల ఎత్తడమే కాదు, ఈయన ధర్మస్వరూపుడు కూడా అని చెప్పాడు ఆయన. గవాంపతికి ధర్మములకు ఏమిటి పోలిక? మీరు ఎప్పుడైనా చూడండి, పురాణాలలో వినండి, వెతకండి, ధర్మదేవత ఆభూతు రూపంలో తిరుగుతుంది. అందుకే వృషాకపి అన్నారు విష్ణువుని, అంటే ధర్మదేవతని జెండా మీద కలిగిన వాడు. వృషాపతి, కొండల్లో ఏడు కొండల్లో కొండకు వృషాద్రి అని పేరు. ఎందుకనంటే అది ధర్మస్వరూపము కనుక, ధర్మము ఆభూతు రూపంలో అక్కడ తిరుగుతుంది కనుక వృషాద్రి అన్నారు దాన్ని. అందుకే ఇన్ని గవాంపతి అన్నారు తప్ప ఇంకో ఏనుగుతోటో దాంతో పోల్చాల. ప్రస్తుతానికి ప్రారంభంలో ఎద్దుతో పోల్చడంలో ఆంజనేయుడు ధర్మస్వరూపుడు అన్నారు. అలా ఒక్కసారి మెడ తల పైకెత్తి ఓ మంచి నిక్కిన ఆభూతులా కనపడ్డాడు. అథ వైదూర్యవన్నేషు శాద్వలేషు మహాబలః ధీరః సలిల కల్పేషు విచచార యథా సుఖం. అక్కడ కొండ మీద పచ్చిక పెరిగింది, పచ్చిక బాగా పెరిగింది, గడ్డి అన్నమాట. ఆ గడ్డిలో కూడా కాస్త మెత్తగా ఉండేటటువంటి పచ్చికలు ఉంటాయి, వాటిని శాద్వలములు అంటారు. లేత గరిక, ఈ గరికలాగా గరుకుగా ఉండదు, గరిక కొంత గరుకుగా ఉంటుంది. శాద్వలం మృదువుగా ఉంటుంది, అదొక లాన్, దాని మీద కూర్చుంటే బాగుంటుంది. అలాంటి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి శ్యామల వర్ణంలో ఉన్న శాద్వలం పచ్చగడ్డి అక్కడ ఉన్నది. అది వైడూర్య వర్ణములో ఉన్నదట, కొంత ప్రాంతం వైడూర్యపు రంగులో ఉంది. చూడ్డానికి అది ఎలా ఉంది? ఏదో ఓ జలాశయంలో ఉంది. మీకు వీలుంటే పైరు పెరిగాక, కొంచెం బాగా పెరిగాక, ఇది వరి పంట, ఆ వరి పంట గాలికి ఎలా కదులుతున్నప్పుడు చూడండి, ఆ చూడడానికి ఎలా ఉంటుంది, నీళ్లు కదులుతున్నట్టుంటుంది, జలాశయంలో ఉంటుంది. జలం కాదు, ఆ శ్యామల వర్ణంలో ఉన్నటువంటి పొలం కదులుతూ ఉంటే నీళ్లు ప్రవహిస్తున్నాయా అని దూరం నుంచి చూసేవాడికి భ్రమ కలుగుతుంది. ఈ పచ్చిక బయలు కూడా సలిలములో ఉందిట, ఏదో జలాశయంలా కనబడుతుంది అన్నమాట. అది ఇంచుమించుగా ఎండ అప్పుడే పైకి వస్తుంది కొంచెం కొంచెం ఉదయం పూట. ఆ నీరెండలో గాలికి అటు ఇటు కదులుతున్న పచ్చిక ఒక జలాశయంలో ఉంది. అక్కడ ఆయన స్వేచ్ఛగా తిరిగాడు, మెత్తని గడ్డిలో అటు ఇటు తిరిగాడు. కాలక్షేపానికి తిరగడంలా తన బలం పరీక్షించుకుని అటు ఇటు తిరిగా ఒక్కొక్కసారి సత్తా తెచ్చుకున్నాక పైకి ఎగరాలి. దిక్మాల విమానమే అక్కడ నుంచి బయలుదేరి అని పరిగెత్తే కానీ పైకి లేవదే. అటువంటిది ఇంత బలవంతుడు లేస్తే భూమి దద్దరిల్లిపోదు మరి, అందుకని కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. ద్విజాన్ విత్రాశయం ధీమానురస పాదపాన్హరన్ మృగంశ్చ స్వభూన్ లిఘనన్ ప్రవృద్ధ యువ కేసరి. అక్కడ కొన్ని పక్షులున్నాయి. ద్విజ అనే శబ్దమునకు రెండు జన్మలు ఎత్తినవి, అంటే మొసళ్ళు గుడ్లు పెడతాయి, మళ్ళీ ఆ గుడ్లోంచి ఏమొస్తుంది, పిల్లలు వస్తుంది. తాబేళ్ళు గుడ్లు పెడతాయి, అందులోంచి పిల్లలు వస్తాయి. పక్షులు గుడ్లు పెడతాయి, అందులోంచి పిల్లలు వస్తాయి. అలాగే పావులు ముందు గుడ్లు పెడతాయి, తర్వాత గుడ్లోంచి పిల్ల వస్తుంది. ఇలా ముందు గుడ్డుగా పుట్టి తర్వాత మళ్ళీ అందులోంచి బిడ్డలు వస్తాయి కనుక రెండు జన్మలు ఎత్తినవి కనుక వాటిని ద్విజులు అన్నారు. అక్కడున్న ఈ పక్షులు మొదలైన వాటిని హుం అని బెదిరించాడు ఈయన. సరదా కోసం ఒకసారి అలా అరవగానే పక్షులు హడిని పారిపోయాయి, పాములు ఉలకొలకలాడుతూ పుట్టలో దూరిపోయాయి. ఈ పాములు పరాక్రమం మనలాంటి వాడి మీద తప్ప ఆయన దగ్గర ఏం సాగుతాయి, పారిపోయాయి. ఇలా వాటిని బెదిరించాడు. ఎలాగ ఇలా వక్షస్థలంతో ఢీ కొట్టాడు కొన్నింటిని, కొన్నింటిని చెట్లను పడగొట్టాడు. ఆయన కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి అట్ట పాదపములు అంటే చెట్లు, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఈ వక్షస్థలంతో ఇలా ఢీ కొట్టగానే పెద్ద పెద్ద చెట్లు కుప్పకూలిపోయాయట. మద్ది చెట్లు, తాడి చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు ఈయన అలా కొట్టగానే రొమ్ముతో ఢీ కొట్టగానే పెద్ద శబ్దంతో కుప్పకూలి కింద పడ్డాయి. పొలాలు కొట్టుకునే వాళ్ళకి వేరే ఇబ్బంది అక్కర్లా, ఆయన వెళ్ళి ఒకసారిలో కొడితే చాలు. ఇంకా మృగములను కూడా భయపెట్టేశాడు ఆయన, ఒక సింహంలా పరాక్రమించి తిరిగాడు. ఆ మహేంద్ర పర్వతం నీలము ఎరుపు పసుపు ఆకుపచ్చ మొదలైన ధాతువులతో ఉన్నది. ధాతువు అంటే తెలుసుగా మీకు, ఇంగ్లీష్లో ఓర్ అంటారు, ముడి పదార్థం. అందులోంచే మనం ఏదో బంగారము, వెండి, ఇనుము ఇవన్నీ తీస్తాం. ఈ ముడి ధాతువులను, ఖనిజములను సంస్కృతంలో ధాతు అంటారు. అవన్నీ అక్కడ రకరకాలు ఉన్నాయి, నీలం పసుపు రంగుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఆంజనేయుడు డామ్ డామ్ అని కదులుతూ ఉంటే భూమి పెగిలి అందులోంచి బయటకు వచ్చి ఆ రంగులు బయటపడుతున్నాయట. అడుగున ఉన్న ముడి ఖనిజములు బయటకు వచ్చేస్తున్నాయి. అలా తిరుగుతున్న ఆయన ఒక పెద్ద మడుగులో ఉన్న ఏనుగులా కనబడ్డాడు. ఇప్పుడు బయలుదేరే ముందు పెద్దలకు నమస్కరించాలి. అత్యద్భుతమైనటువంటి ఒక పద్ధతి ఒకటి ఉన్నది. ఆ పద్ధతి ఇప్పుడు మీరు వినండి. ఎప్పుడైనా హనుమంతుడు చేసినట్టుగా మనం నమస్కారం చేసి ప్రయాణమునకు బయలుదేరితే ఇక తిరుగు ఉండదు. ససూర్యాయ, ముందు సూర్యుడికి నమస్కరించాడు. ఎందుకు సూర్యుడికే దండం పెట్టాడు చెప్పండి? సూర్యుడు ఆయన గురువుగారు, ప్రపంచంలో గురువుగారికి దండం పెట్టకుండా ఏ పని చేయకూడదు. అందుకని ముందు గురువునకు నమస్కరించాడు. ఆయన మొత్తం విద్యలన్నీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. ఆ గురువుగారు ప్రత్యక్ష దైవత, అందువల్ల సూర్యుడికి నమస్కరించాడు. మహేంద్రాయ, తూర్పు దిక్కుకి అధిపతి అయిన ఇంద్రుడికి నమస్కరించకుండా కొత్త పని మొదలు పెట్టకూడదు. ఎందుకంటే ఇంద్రుడు వాస్తోష్పతి, వాస్తుపురుషుడు ఆయనే. అసలు వాస్తుపురుషుడు అనే శబ్దమునకు అర్థం ఇంద్రుడని. కాబట్టి ఇంద్రుడు తనకు వెళ్లే మార్గంలో రక్షణ కలిగించడానికి ఆయనకి నమస్కరించాడు. ఈ శ్లోకం చాలా గొప్పది, ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా వినండి. అందుకే ఈ శ్లోకం అయ్యాకే నేను పురాణం ఆపుతున్నాను ఈ పూట. ముందు గురువుగారికి, సూర్యుడికి నమస్కరించాడు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్యప్రదాత, కర్మసాక్షి. రెండో వాడు తూర్పు దిక్కు అధిపతి వాస్తుపురుషుడైన ఇంద్రుడికి నమస్కరించాడు. మూడు పవనాయ, వాయువు తండ్రి, అందుకని మూడవ స్థానం తండ్రికి ఇచ్చి ఆయనకి నమస్కరించాడు. స్వయంభువే, నుదుటి రాతలు రాసే బ్రహ్మగారికి నమస్కరించాడు. వరాలిచ్చిన బ్రహ్మకి నమస్కరించాడు. అప్పుడు భూతేభ్య, పంచభూతాలకి, సకల భూతములకు నమస్కరించాడు. ఇక్కడ భూతేభ్య అంటే పంచభూతములు అని అర్థం. సకల భూతములు, సకల దేవతలు, సకల ప్రాణులకు నమస్కరించాడు. ఈ నమస్కారం చేసి వెళ్ళాలి అని సంకల్పించాడు.
ఇందులో ఒక అద్భుతమైనటువంటి సీక్వెన్స్ ఒకటి ఉన్నది, ఒక క్రమము ఉన్నది. ఆంజనేయుడు పుట్టగానే ఎక్కడికి ఎగిరాడు? ఆకాశానికి ఎగిరి సూర్యుడిని పట్టుకోవాలనుకున్నాడు. అవునా? ఆయన మొట్టమొదట పట్టుకోవడానికి ప్రయత్నించింది ఎవరిని? ఆకాశ మార్గంలో ఎగిరి సూర్యుణ్ణి. అందుకని సూర్యుడికి దండం పెట్టాడు. అసలు ఆంజనేయుడి లైఫ్ ఇది. ఈయన సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళగానే వజ్రంతో ఈయన కొట్టింది ఎవరు? ఇంద్రుడు. అందుకని ఇంద్రుడికి నమస్కరించాడు. ఈయన సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళకపోతే ఇంద్రుడు రాడు. కాబట్టి ముందు సూర్యుడికి, తర్వాత ఇంద్రుడికి. ఈయన లైఫ్లో రెండో వ్యక్తి ఇంద్రుడు. ఇంద్రుడు తర్వాత పవనాయ, వాయువులకు నమస్కరించాడు. ముందేమో సూర్యుడికి, తర్వాత ఇంద్రుడికి. ఇప్పుడు వాయువుకి ఎందుకు నమస్కరించాడో తెలుసా? సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళగానే ఇంద్రుడు దెబ్బ కొట్టగానే ఈయన నేల మీద పడ్డాడు. ఈయన దవడ పగిలింది. దాంతో కోపం ఎవరికి వచ్చింది? వాయువునకు. అందుకని వాయువు ఏం చేశాడు? స్తంభించాడు. వాయువు స్తంభించకపోతే అసలు ఆంజనేయుడికి కొత్త జీవితమే లేదు, కొత్త లైఫ్ లేదు. అందుకని తన కోసమని లోకమును స్తంభింపచేసి తనకి వరాలు ఇప్పించిన తన తండ్రి వాయుదేవుడు మూడో వ్యక్తి కనుక ఆయనకి నమస్కరించాడు. ఇప్పుడు వాయువు స్తంభించగానే భూలోకానికి ఎవరు దిగొచ్చారు? బ్రహ్మదేవుడు దిగొచ్చి నువ్వు చిరంజీవి అవుతావని ఆంజనేయుడికి వరం ఇచ్చాడు. అందుకని ఏం చేశాడనమాట? బ్రహ్మకి నమస్కరించాడు. ఇప్పుడు అర్థమైంది ఆయన జీవితం ఎటువంటిదో. ముందేమో సూర్యుడు పట్టుకోవడానికి వెళ్ళాడు, అప్పుడు ఇంద్రుడు వచ్చాడు కొట్టాడు, దానివల్ల వాయువు స్తంభించాడు, దానివల్ల బ్రహ్మగారు దిగొచ్చాడు, బ్రహ్మగారు చిరంజీవి అవుతావు బ్రహ్మాయువు వస్తుందని దీవించాడు. అప్పుడు తక్కిన భూతములందరూ పంచభూతాలు తక్కిన దేవతలు వరాలు ఇచ్చారు. అందుకని భూతేభ్యః మొత్తం ప్రాణులు వరాలు ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కరించాడు. ఇంత జీవిత చరిత్ర చెప్పకుండా చెప్పాడండి ఒక్క శ్లోకంలో. ఇంత టెక్నిక్గా శ్లోకం ఎవరు రాయగలరు? మనకు మామూలుగా అయితే ఏముంది? సూర్యుడికి దండం పెట్టాడు, పవనుడికి దండం పెట్టాడు, మహేంద్రుడికి దండం పెట్టాడు, ఏదో బ్రహ్మకి దండం పెట్టాడు, పంచభూతాలకి నమస్కరించాడు అనుకుంటాం. అంటే నా జీవితం ఇలా గడిచిందని చెప్పాడు, వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాడు. మళ్ళీ అందులోనే గురువులకు, వాస్తుపతికి, తండ్రికి, అప్పుడు విధాతకి, సకల భూతములకు నమస్కరించాలని కూడా చెప్పాడు. మనకి ఇన్ని నమస్కారములు చేశాడు కాబట్టి ఆంజనేయుడు బుద్ధిమంతుడు, బుద్ధిమతం వరిష్టం అన్నారు. అవునా? హనుమంతుడి గురించి ఏమని చెప్పారు? బుద్ధిమతం వరిష్టం. ఇక ఆ తర్వాత ఆయన మళ్ళీ ఏమి నమస్కారాలు చేసి ఎటువంటి కార్యక్రమములు చేశాడో రేపు మళ్ళీ యథాప్రకారంగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.